రికార్డింగ్ నెంబర్ 4. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 4th చాప్టర్ వివరంగా చెప్పుకుంటున్నాము. ఆ రోజు వైశాఖ బహుళ పాడ్యమి. ఆ రోజు రాత్రి వెన్నెలలు యమున నీటి మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయట. బహుళ పాడ్యమి అంటే ముందు రోజు పూర్ణిమ అన్నమాట. అందువల్ల ఆ వెన్నెలలు పూర్ణిమ నాటి వెన్నెలలు, కిందటి రోజే కాబట్టి ఇంకా చంద్రుడు ఇంచుమించు ఫుల్గానే ఉంటాడు. ఆ వెన్నెలలు చక్కగా నీళ్ల మీద రిఫ్లెక్ట్ అయి కొన్ని కోట్ల వెండి నాణాలన్నిటినీ కూడా నీలంగా నీలమణులతో కలిపేస్తూ ఉన్నట్టుగా, కలుపుతూ ఉన్నట్టుగా మెరిసిపోతూ ఉన్నాయట. నీలం రంగు వస్తోందన్నమాట ఆ నీళ్లల్లో కాంతి పడి. విపరీతమైన ఎండకి వడదెబ్బ సోకినట్టుగా ఉన్నాయట గాలులు కూడా. గాలి కూడా వేడిగాలి వస్తుంది మనం గమనించుకుంటే. ఆ సన్నని గాలి యమునా తీరపు నీళ్ల మీద పడి ఆ నీళ్లను కదిలిచ్చి ఆ నీళ్లను మీద చల్లుకుంటూ ఉన్నయ్యా ఆ వేడి గాలులు చల్లదనం కోసం అనిపిస్తూ ఉంటే, వెన్నెలలేమో చల్లని ఉపచారాలు చేస్తూ ఉన్నాయట ఆ వాయువులకి. చల్లని ఉపచారాలు చేస్తూ ఆ గాలిని చక్కగా యమునా తెర నుంచి మెల్లగా లేవదీసి ఆ పడమట కూలంలో ఉన్న మధురానగరపు రాజబాటల్లోకి నడిపించి రాజభవనం ద్వారాల నుంచి, కిటికీల నుంచి, కంసుడి రాజప్రసాదం లోపలగా ఉన్న విశాలమైన చంద్రశాలలో అక్కడున్న పర్యంకం మీద కూర్చున్న వాళ్ళని చేరుస్తూ ఉన్నాయట. అంటే వేడి గాలి చల్లబడి ఆ నీళ్ల మీది నుంచి వచ్చేటప్పుడు గాలి చల్లబడుతుంది. యమున వాయు యమున మీద ఆ గాలులు చక్కగా తమను తాము చల్లబరచుకొని రాజప్రసాదంలోకి, రాజభవనంలో అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆ వెన్నెలల వల్ల చల్లబడి ఆ గాలి, అంటే మనకు కూడా బాగా ఎండగా ఉన్నప్పుడు సాయంత్రం పూట కాస్త చల్లగాలి వచ్చింది అంటే అదంతా ఎంత చక్కగా వర్ణించారో ఇక్కడ. ఆ రాజభవనం ద్వారాల నుంచి, కిటికీల నుంచి లోపలికి వెళ్ళింది ఆ గాలి. ఆ చంద్రశాలలో లోపలగా ఒక ఆసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నారట. ఈ చల్లని గాలులు వెళ్ళి ఆయన జటాజూటాన్ని కదిలించినట. ఆయనకి మంచి జడలు కట్టిన జుట్టు ఉన్నట్టుంది. ఆ జటాజూటాన్ని ముట్టుకుంటూ ఉన్నాయట. కిటికీలో నుంచి పిల్లవాయువులతో కూడా వచ్చిన వెన్నెలలేమో అతని జటాజూటంలో ఉన్న తెల్లని వెంట్రుకల మీద పడి మెరుపు తీగలలాగా మెరుస్తూ ఉన్నాయట. అలా కూర్చొని ఉన్న ఆ వ్యక్తి చుట్టూతా కూడా ఉన్న ఆకాశం అంతా కూడా, అంటే ఆయన చుట్టూ ఉన్న ఖాళీ అంతా కూడా వీణ మీటుతూ ఉన్నట్టుగా సన్నని వీణానాదం మంద్రమంద్రముగా అన్నారంటే లోపలగా సన్నగా ఆ వీణానాదం లోపలగా అంతర్వాహిని అంటాం కదా, లోపల ప్రవహించే వాహిని మంద్రమైన లోపలగా ఉన్న గానం, వీణాగానం ఆ చోటంతా వినిపిస్తూ ఉన్నదిట. అర్ధనిమీలిత నేత్రాలతో, అంటే సగం తెరుచుకున్న కళ్ళు, ఆ కళ్ళతో పాటు ఒక చక్కని చిరునవ్వు మందస్మితం ఉన్నటువంటి ఆయన ఆ సగం తెరుచుకున్న కళ్ళతో ఆ విచ్చుకున్న కళ్ళు ఎలా ఉన్నాయట, తెల్ల కలువ మొగ్గల్లాగా ఉన్నాయట. పక్కన నల్లని దారుపీఠం మీద, దారుపీఠం అంటే చెక్కతో తయారు చేసిన పీఠం మీద ఒక వీణ, కమండలు జాగ్రత్తగా పెట్టారట. అతని పాదాలకి దగ్గరలో రత్నకంబళి మీద ఆసీనుడై ఒక ఆయన కూర్చొని ఉన్నట. ఆయనకి కుండలాలు, కిరీటము, కంకణాలు అన్నీ పెట్టుకున్నాడు. పెద్ద పెద్ద కళ్ళవాడు, కోరమీసాలవాడు ఆయనకి నమస్కారం చేసి ఇట్లా అన్నాడుట, నారద మహర్షి మీరు సర్వజ్ఞులు, అతీతానాగత ప్రజ్ఞ గలవారు, అంటే జరగబోయేవి అన్ని విషయాలు, అన్ని ప్రజ్ఞలు కలవారు, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. పరాశర మునీంద్రులు మీకు చిన్నప్పుడే విష్ణు మంత్రం కూడా ఉపదేశించారని పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. తామేమో నిరంతరం నారాయణ మంత్రమే ఉపాసన చేస్తూ శ్వాసతో సమానంగా చెప్పి జపం చేస్తూ ఉంటారని మా తండ్రి ఉగ్రసేనుడు చెప్తూ ఉంటాడు. నాకు కూడా విష్ణు మంత్రాన్ని ఉపదేశింపమని మిమ్మల్ని అడిగాను, మీరేం వాసుదేవ మంత్రం ఉపదేశిస్తానంటున్నారు, సమయం కోసం వేచి ఉండమంటున్నారు, తలవని తలంపుగా ఇవాళ మీరు మా ఇంట్లో పాదం పెట్టడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ నాకు ఆ సమయం ఏమన్నా వచ్చిందా, మీరు నాకు మంత్రం ఇచ్చే సమయం, మంత్రోపదేశం చేసే సమయం వచ్చిందేమో చెప్పండి అని అడిగాడు. దానికి నారదుల వారు ఇట్లా అన్నారు, కంస నువ్వు నిరంతరం ఎప్పుడు చూసినా మద్యపానంలోనే ఉంటావు కదా, తాగుతూనే ఉంటావు కదా నిరంతరం, దానికన్నా నీకు వాసుదేవ మంత్రం రుచిగా ఉంటుందా చెప్పు, అది నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. అడిగితే కంసుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ఆత్మ సాధనకు దేహంతో సంబంధం లేదు కదా, దేహం వేరు కదా, దేహం ఏదైనా తాగొచ్చు తినొచ్చు, ఆత్మతో కదా సాధన చేసేది, ఆత్మ కోసం కదా సాధన చేసేది అన్నాడు. మంచి లాజిక్ వాడికి. నారదుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ఆత్మను ఆశ్రయించుకుని శిష్యుడిలాగా ఉండేదే కదా శరీరము, ఎప్పుడు రాజకీయపు కుట్రలలో మునిగి హత్యలు చేయిస్తూ ఉంటావు నువ్వు, నీ మనస్సుకు మంత్రోపాసన ఎట్లా కుదురుతుందిరా నాయన అన్నాడు. అనగానే కంసుడు మళ్ళీ ఇట్లా అంటున్నాడు, రాజకీయాలు కదా, రాజును కదా నేను, రాజకీయాలు నాకు తప్పవు, అయినా కూడా అవి నా మనస్సుకు అంటవు, అయినా హత్యలు చేసేది నా శరీరమే కానీ నా మనస్సు కాదు కదా, హత్య అనేది చేయబడేవాడి పూర్వకర్మని బట్టి ఉంటుంది కానీ చేసేవాడికి ఎక్కడ కర్తృత్వం ఉంటుంది, అసలు చేసేవాడికి అసలు ప్రాబ్లమే ఉండదు కదా, ఎవరైతే హత్య చేయబడతారో వాడి పూర్వకర్మ వల్ల హత్య జరుగుతుంది, వాడికి హత్య చేయబడాలి అని రాసిపెట్టి ఉంటుంది. నేను ప్రభు అవటం ఇష్టం లేని వాళ్ళు ప్రజలందరినీ నా మీద తిరుగుబాటు చేయిస్తారు, వాళ్ళ దుష్కర్మకి వాళ్లే లోనైపోయి చనిపోతూ ఉంటారు, అంటే ఎవరెవరు తిరుగుబాటు చేశారో వాళ్ళని వీడు చంపేస్తూ ఉంటాడు అన్నమాట. అయినా కూడా నేను దయగలవాడు, నేను నన్ను దుష్టుడని చెప్పి మా తండ్రి రాజుని చేయటానికి ఇష్టపడలేదు, నాకు రాజ్యం ఇవ్వటానికి ఇష్టపడలేదు, అయినా నేను మా తండ్రిని చంపలేదు చూసారా, మా తండ్రిని కేవలం జైల్లో పెట్టాను అంతే, కారాగారంలో పెట్టాను అంతే. ఇంకా దేవకుడి కూతురైన దేవకి ఆవిడ పిల్లల్ని చంపానని చెప్పి అనేక నినాదాలు లేపుతున్నారు, కానీ అసలు సత్యమేంటో మీలాంటి పెద్దలకు తెలుస్తుంది, మామూలు మా సామాన్య మానవులకు తెలియదు కదా. ఎప్పుడైనా తనకు మాలిన ధర్మం చేయకూడదు, తనకు ఉంచుకొని తన మిగతా ధర్మం చేయాలి, తనకు కూడా లేకుండా చేసుకోకూడదు కదా. అట్లాగే దేవకి గర్భంలో పుట్టినవాడు నన్ను చంపుతాడు అనే స్పష్టంగా నాకు అశరీరవాణి చెప్పింది, నన్ను నేను రక్షించుకోవటం కూడా తప్పవుతుందా నారద మహర్షి, నేను చేసింది ఏమిటి, నన్ను నేను రక్షించుకునే ప్రయత్నమే కదా అన్నాడు. అంటే నారదుడు అన్నాడు, వాసుదేవ మంత్రం ఉపదేశం చేయమన్నావు కదా, ఆ వాసుదేవుడు నిన్ను రక్షిస్తాడని నీకు నమ్మకం లేదా అన్నాడు. కంసుడు మళ్ళీ అన్నాడు, ఇంతవరకు వాడెవడో నాకు తెలియదు, ఆ నాకే తెలియని దేవుడు నన్ను రక్షిస్తాడని ఎలా నమ్మను అన్నాడు. నారదుడు అన్నాడు, నిన్ను చంపేది అష్టమ గర్భం వాడు కదా, మిగిలిన వాళ్ళందరినీ ముందు పుట్టిన వాళ్ళందరినీ ఎందుకు చంపావు అని అడిగాడు. కంసుడు మళ్ళీ అన్నాడు, ఏమో ఎవరు చెప్పగలరు, ఆ కురుపు ఏదైనా కొంచెం మిగిలి ఉంటే మళ్ళీ పెరుగుతుంది, అలాగే శత్రుశేషం కూడా ఉండకూడదు, శత్రువు కూడా ఒక్కడు మిగిలినా మొత్తం ఆ శత్రువు ఉన్నట్టే, అవి వ్రణశేషం శత్రుశేషం రెండు ఉండకూడదని పెద్ద మీలాంటి పెద్దలే కదా చెబుతారు, వసుదేవుడేమో నాకు గర్భశత్రువు, నాకు ఎప్పుడు శత్రువే వసుదేవుడు, అతనికేమో దేవకినిచ్చి నా తండ్రి నన్ను అవమానం చేశాడు, అయినా కూడా సహించి ఊరుకున్నాను, సహించి వధూవరులను సంతోషంగానే రథంలో సాగనింపడానికి సిద్ధపడ్డా నేను, ఇంతలో నాకు ఆ శరీరవాణి ఇట్లా వినిపించింది, అందువల్లే వాళ్ళని తీసుకొచ్చి కారాగార బద్ధుల్ని చేశాను, జైల్లో పెట్టాను అన్నాడు. నారదుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, వసుదేవుడు అసలు నీకు శత్రువు ఎట్లా అయ్యాడు, సూరసేనుని వంశం వాడైన వసుదేవుడు ఈ నీ మధురా రాజ్యానికి ఆయనేగా వారసుడు, న్యాయంగా అతడు రాజ్య పరిత్యాగం చేశాడు, అంటే రాజ్యాన్ని వదిలేసి రాజుగా ఉండను అని చెప్పి గోవులన్నిటినీ కూడా సేవిస్తూ గ్రామ ప్రజల్ని ఉద్ధరించాలి అని దీక్ష పట్టుకున్నాడు, అందువల్లనే నీ తండ్రి రాజు అయ్యాడు అసలు, లేకపోతే అది వసుదేవుడిది కదా ఈ రాజ్యం, నువ్వేమో నీ తండ్రిని చెరపట్టి ప్రభువయ్యావు, మరి శత్రుత్వం వసుదేవుని మీద ఎందుకు నీకు? వసుదేవుడు అంటే నీకు శత్రువు ఎట్లా అయ్యాడు? అతందే కదా ఈ రాజ్యం అన్నాడు. అంటే కంసుడు మళ్ళీ చెప్పాడు, న్యాయంగా చూస్తే ఈ రాజ్యం వసుదేవుడిది కూడా కాదు నారద మహర్షి అన్నాడు. అసలు చంద్రవంశీయులదే కాదు, విదేశీయులైన యవనులు గెలుచుకున్నారు దీన్ని, వాళ్ళు ఆక్రమించుకున్నారు విదేశీయులు. త్రేతాయుగంలో దశరథుడి కాలంలో లవణాసురుడు అనే యవన ప్రభు పరిపాలన చేశాడు. రావణ్ణి అరణ్యవాసానికి పంపించిన తర్వాత రాజ్యమంతా అరాజకం అయిపోతే ఆ సమయంలో లవణాసురుడు విజృంభించాడు. ఉప్పు వాణిజ్యము అని పేరు పెట్టి, ఉప్పుతో వ్యాపారం అని పేరు పెట్టి కొన్ని వేల యవన కుటుంబాలని భరత భూమిలోకి దింపాడు ఆయన. వాళ్ళందరూ వేద ధర్మానికి విరోధంగా బ్రహ్మావర్తంలో ఉన్న ఆచారాలన్నిటినీ శుభ్రంగా తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రజల్ని పీడించుకుతిన్నారు. చాలా ధనికులై ఈ దేశంలో స్థిరపడిపోయారు. రాముడు పట్టాభిషేకం వచ్చిన తర్వాత శత్రుఘ్నుడేమో లవణాసురుణ్ణి చంపేశాడు. అప్పటి నుంచి సూర్యవంశం వాళ్లే మధురలో వేదధర్మాన్ని నిలబెట్టారు. కాలక్రమంగా సూరసేనుడు మధురను ఆక్రమించి ప్రభువయ్యాడు. అతడే దీనికి వారసుడు కానప్పుడు వసుదేవుడు ఎలా అవుతాడు అని అడిగాడు. అంటే ఎప్పుడో ఎక్కడో ఎవరోది ఈ రాజ్యం ఎవరిది కాదు, వీళ్ళది కాదు అని తేల్చాడు. అంటే ఒక తప్పు చేసేవాడి, ఒక అధర్మాన్ని చేసేవాడి లాజిక్ అట్లా ఉంటుంది, తనకు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ విషయమే చక్కగా చెప్పాడు. అసలు వీళ్ళది కాదు వసుదేవుడిది కాదంటే వసుదేవుడి రాజ్యం తాను పాలిస్తున్నాను అనేది వాడికి అవమానం కదా. సో దానికి ఒక జస్టిఫికేషన్ ఒకటి పెట్టుకున్నాడు. ఇది వాడిది కాదులే అనుకుంటే హాయిగా ఉంటుంది. మనము చేస్తాం అట్లాంటి పనులే, ఒక పిచ్చి లాజిక్ పెట్టుకుంటాం. దానివల్ల అసలు విషయం ఇది కాదు అని సర్దుకు చెప్పి మనకి మనమే సర్ది చెప్పుకుంటాం. ఎవరైనా అడిగిన వాళ్ళకు కూడా చెబుతాం. నారదుడు దానికి ఇట్లా అన్నాడు, కాబట్టి నువ్వు రాజవటంలో తప్పులేదంటావు, మంచివాడివి, బుద్ధిమంతుడివి నాయన, నీకు వసుదేవుడు శత్రు అవటానికి ఇదే కదా కారణం అన్నాడు. కంసుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, రాజ్యము పరిపాలకుల కోసం కాదు అంటాడు వసుదేవుడు, రాజు ప్రజల కోసం అంటాడు. అది మంచిదే గాని రాజులందరూ ప్రజల్ని కాపాడక నమిలి తినేస్తున్నారా ఏమిటి? ఎందుకు అట్లా అంటాడు? వసుదేవుడికి అధికారం అంటే గిట్టదు. ప్రభుత్వాన్ని కూలదోసే బుద్ధి గలవాడతను. సంపద అంటే ధనం కాదని, గోవులు సస్యము మాత్రమే సంపద అని అతని పద్ధతి. గోవుల్ని సస్యాన్ని స్వేచ్ఛగా అనుభవించనిస్తే ప్రజలు అసలు పరిపాలకుల్ని లెక్క చేస్తారా? ప్రజలను ఎలాగోలాగా, ప్రజల్ని అందరినీ కూడా ప్రభువుకు అధీనంగా చేస్తేనే వాళ్ళు శాంతిగా జీవిస్తారు. లేకపోతే ప్రజలకు శాంతిగా బతకటం చేత కాదు పాపం. ప్రజల్ని పిడికిట్లో పట్టి ఉంచడానికి ధనమే ముఖ్య సాధనం కదా. అంతేకాదు ధనం అధికారాన్ని పుట్టిస్తుంది. అధికారమేమో అంతర్యామే దేవతైనట్టుగా ప్రజల్ని పట్టి ఉంచుతుంది. మా తండ్రి కూడా నా సిద్ధాంతాన్ని ఒప్పుకోడు, కాబట్టే దేశక్షేమం కోసమే మా తండ్రిని వసుదేవుణ్ణి ఇద్దరినీ కూడా నేను కారాగారంలో పెట్టాల్సి వచ్చింది, జైల్లో పెట్టాల్సి వచ్చింది. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు, ప్రజల కోసమే అన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, అంతేకాదు నారద మహర్షి, వసుదేవుడు ఇంకా ఏం చేశాడంటే గ్రామాల్లో ఉన్న రైతులను, పశువుల్ని పాలించే వాళ్ళని, పశువుల్ని పెంచే వాళ్ళని బాగా వాళ్ళకు బలం ఇచ్చాడు, రెచ్చగొట్టాడు. వాళ్ళకే గ్రామాల్ని వాళ్లే పరిపాలించుకునే పద్ధతి పెట్టాడు. తన ఈ ప్రణాళికకు మొట్టమొదటి సాధనంగా వ్రజము అనే పురాన్ని గ్రామాన్ని స్వీకరించాడు. అందులో నందగోపుడు అనేవాడిని గోగణాలకు, ఈ సస్య సంపదకు రాజుగా చేసి మాకు రాజద్రోహం చేశాడు. న్యాయంగా ఇవన్నీ మా కింద ఉండవలసిన విషయాలే కదా. అటువంటి వాడు వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి ఆయన్ని అక్కడే ఉండేవాళ్ళనే రాజుగా చేసి మాకు ద్రోహం చేశాడు. అయినా కూడా సహించి ఊరుకున్నాము. 10 సంవత్సరాల్లో గోవర్ధనగిరి చుట్టూ ఉన్న 500 గ్రామాలను ప్రజాపరిపాలక గ్రామాలుగా చేసేసాడు. వాళ్లే పరిపాలించుకుంటారు. 500 గ్రామాల్లో గ్రామస్తులు వాళ్ళ గ్రామాలని వాళ్లే పరిపాలించుకుంటున్నారు. నందగోపుడేమో వైశ్యుడు, పాలమ్ముకొని సస్యం అమ్ముకొని మధురా నగరానికి రాకపోకలు చేస్తూ మా అనుమతితో ద్రవ్యాన్ని వాడుకుంటూ ఉండాల్సిన వైశ్యులందరూ కూడా మాతో గాని మా ద్రవ్యంతో గాని మా డబ్బుతో గాని సంబంధం లేకుండా స్వతంత్రంగా సంపదలన్నీ అనుభవిస్తూ వాళ్లే ప్రభువులైనట్టుగా వాళ్లే రాజులైనట్టుగా ఉన్నారు. వైశ్యులు ప్రభువులైతే భరత భూమిని ఏ యవనులకో బర్బరులకో బేరం పెట్టరా? వాళ్ళదంతా వాణిజ్యపరమైన జీవితాలు కదా. వీటిని మన దేశాన్ని అమ్మేసైరా వాళ్ళు. దాన్ని అరికట్టి ఆపేయటం కోసమే వసుదేవుణ్ణి కారాగారంలో వేయటం మాకు తప్పలేదు. అది నా కర్తవ్యం కాదా నారద మహర్షి అని అడిగాడు. ఎంత పెద్ద లాజిక్ పెట్టాడు నారదుడు. ఇట్లా అన్నాడు పాపం. వీళ్ళు పెద్దవాళ్ళు ఎవ్వరు దేన్ని కాదన్నారు. ఎందుకంటే ఇదంతా దైవలీల అని తెలిసిన వాళ్ళు. కాదనము, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, కానీ ఈ తర్కం ఉన్నవాడికి సనాతన ధర్మం చెప్పి ఏం లాభం? నా విష్ణు పృథివీపతి అనే వాక్యాన్ని బట్టి ప్రజల యొక్క మంచి చెడ్డలను బట్టే వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వంలో అయినా విష్ణుశక్తే పరిపాలిస్తుందిట. ప్రజలకు తగిన విధంగా మెలుగుతూ ఉంటుందిట ఆ విష్ణుశక్తి. ఆ విష్ణువే మీ దేవకీదేవి గర్భంలో పుట్టి నిన్ను చంపుతాడని కదా అశరీరవాణి చెప్పింది అన్నాడు నారదుడు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాడు. ఆ విష్ణువే కదా ఆ దేవకీదేవి గర్భంలో పుట్టి నిన్ను చంపుతానన్నవాడు, అదే కదా అశరీరవాణి చెప్పింది అన్నాడు. న్యాయంగా చెప్పినవాడు నారదుడే, కానీ ఇలా అన్నాడు. అనగానే దాన్ని బట్టే నువ్వు కల్పించిన మార్గం ధర్మమో అధర్మమో తెలుసుకోవచ్చు కదా మరి అన్నాడు నారదుడు. కంసుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ఈ సిద్ధాంతం సత్యం కాదు, ఇది అబద్ధం అని చెప్పటానికే నేను దేవకిని వసుదేవుణ్ణి చెరలో పెట్టాను. ఆవిడ అష్టమ గర్భం గనక నష్టమైపోయిందంటే మీరిదంతా మార్చుకుంటారా? ఆవిడ అష్టమ గర్భంలో పుట్టినవాడు చనిపోయాడు అనుకో, అప్పుడు మీరు ఇదంతా ఈ రాజధర్మం గురించిన అభిప్రాయాలన్నీ మార్చుకుంటారా మీరు అని అడిగాడు. అడిగితే నారదుడు అన్నాడు, అలాగే అట్లా జరిగితే నేనేమిటి, విష్ణువు కూడా మార్చుకుంటాడు. అలాగనక జరిగితే విష్ణువు కూడా మార్చుకుంటాడు. అది సరే కాని ఇంతకీ నీకు అసలు వాసుదేవ మంత్రం ఎందుకు చెప్పు అన్నాడు. అనగానే కంసుడు ఇట్లా అన్నాడు, వాసుదేవుడే నా మూలంలో రాజధర్మం స్థాపించగలడని లోకానికి తెలియాలి. నేనిక్కడ మెయిను, నేను చెబితేనే వాసుదేవుడు కూడా రాజధర్మాన్ని చేస్తాడు, రాజధర్మ అవలంబన చేస్తాడు అని జనానికి తెలియాలి. అందుకని నాకు వాసుదేవ మంత్రం కావాలి అన్నాడు. అనగానే నారదుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, ఇప్పుడు దేవకీదేవి అష్టమ గర్భం ధరించింది కదా, ఇంతలో మనకి తొందరెందుకు, మంత్రం ఎందుకు? నువ్వు బలాబలాలు తేల్చుకున్న వెంటనే నేను కూడా వాసుదేవ మంత్రాన్ని నీ ద్వారా వ్యాప్తి చేయటానికి మధురకు వచ్చేస్తాను. డోంట్ వర్రీ, తొందరలేదు. అవే అయ్యేవేవో అయిన తర్వాత, నువ్వు బలవంతుడు అయిన తర్వాత, ఆ విష్ణుమూర్తి ఫెయిల్ అయిన తర్వాత నేను తప్పకుండా నీకు వాసుదేవ మంత్రం చెప్తాను అని చెప్పి చెప్పాడు నారద మహర్షి. 4th చాప్టర్ అయిపోయింది.